ప్రియులారా, నేను చదివిన ఈ వచనములో రెండవ భాగాన్ని ఆధారంగా చేసుకుని నేను మీకు చెప్పబోయే నా వర్తమానం ఏమిటి అంటే, మారని దేవుడు మారవలసిన మనిషి. ఏంటండి? మారని దేవుడు మారవలసిన మనిషి. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు కొన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారి ఆశించింది వారికి అందనప్పుడు వారి మనసులో వస్తున్న ఆలోచన ఏంటనంటే, దేవుడు మారిపోయాడేమో అని. వారు బాగున్నారు మా ముందు వాళ్ళు, మాకే ఈ కష్టాలు వచ్చాయి, దేవుడు మారిపోయాడా, మేము ఆశీర్వాదానికి తక్కువయ్యాం, దీవెనలు మాకు చాలా దూరంగా ఉన్నట్టు కనబడుతున్నాయి, మా బ్రతుకులు స్థిరపడతాయో లేదో మాకు పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది అని దేవుడే మారిపోయాడా అన్న ఒక ఆలోచన వారికి సమీపిస్తూ ఉండగా, దైవ సేవకుడైన యాకోబు, ఆనాటి సంఘములకు అధ్యక్షుడైన యాకోబు, ఆయన ఈ మాట రాశాడు. ఆయన ఎందు ఏ చంచలత్వమైనను, గమనాగమనం వల్ల కలుగు ఛాయ అయినను లేదు. ఆయన చంచలుడు కాదు, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, స్థలమును బట్టి, కాలమును బట్టి ఆయన చలించిపోడు, మారడు. గమనాగమనం వల్ల కలుగు ఛాయ అంటే, చెప్తాను వినండి, సూర్యుడు ఇలా తూర్పును ఉదయించినప్పుడు మన సూర్యునికి ఇట్లా ఎదురుగా నిలబడితే మన నీడ చూస్తే కొంచెం నీడ కనబడుతుంది, మధ్యాహ్నం మన 12 గంటలప్పుడు మళ్ళీ మన నీడ గమనిస్తే మన నీడ మన కింద చాలా కొంచెంగా ఉంటుంది, సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు మనం ఎదురుగా నిలబడితే మన నీడ బాగా సాగిపోయినట్టు కనబడుతుంది. గమనాగమనం వల్ల కలుగు నీడ మారిపోవచ్చు, సూర్యుని యొక్క గమనాగమనం వల్ల కలుగు ఛాయ నీడ మారిపోవచ్చు, కానీ దేవుడు మారడు. గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను ఉందా లేదా ఆయన దగ్గర? లేదట. అమ్మ గమనిస్తున్నారా? ఆయన ఎందు ఏ చంచలత్వము లేదు, గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ కూడా ఆయన దగ్గర ఉండదు. అంటే ఆయన మారనివాడు అని మాట. నేను మళ్ళీ చెప్తాను వినండి, మారని దేవుడు మారవలసిన మనుషులు. దేవుడు ఎందుకు మారడు, మనుషులు ఎందుకు మారాలి అంటే దానికి ఒకే జవాబు, దేవుడు సంపూర్ణుడు గనక మారవలసిన అవసరం లేదు, మనము అసంపూర్ణులు గనక మారి 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 సంపూర్ణతకు రావలసి ఉంది. కనుక దేవుడు మారవలసిన పని ఆయనకు లేదు, మనం మారవలసిన అవసరతలో మనుషులంగా మనం ఉన్నాం. ఇది గమనించండి. నేను మారను అంటే ఇన్న పాటలో ఒక మాట ఉంది, ఏంటట, చివరి చంద్రంలో ఆ చెల్లి బేబీ పాడింది, ఏమంటే మారవలసిన అవసరం మనిషికి ఉంది, దేవుడు మారని వాడు, మనం మారాలి. సరే, దేవుడు సంపూర్ణుడు గనక మారడు, ఆయన ఏ విషయాల్లో మారడో లిస్ట్ ఇస్తాను మీకు, రాత్రి రాసుకోండి, ఎప్పుడైనా టైం దొరికితే ధ్యానం చేయండి. ఆ ఎందుకు మారడో చెప్తాను, ఏ ఏ విషయాలలో మార్పు ఉండదో చెప్తాను, మనం ఎలాగ మారాలో మన గురించి కూడా కొంచెం చెప్తాను ఈ రాత్రి. దేవుడు సంపూర్ణుడు గనక ఆయనకు మారవలసిన పని ఆయనకు లేదు, ఆయన మారడు. ఇంతకు ఏ ఏ విషయాల్లో ఆయన మారడు అంటే, మొదటి మాట, ఆయన స్వభావంలో మారడు. గాడ్స్ క్యారెక్టర్ నెవర్ చేంజ్. దేవుని యొక్క స్వభావ లక్షణాలు, స్వభావం మారదు. ప్రియులారా చూడండి, ఆయన స్వభావ లక్షణాలంటే ఆయన ప్రేమ మారదు, ఆయన వింటున్నారా మీరు, కనికరం మారదు, ఆయన జాలి మారదు, ఆయన వాత్సల్యత మారదు. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఈ మాట రాస్తాడు, తిమోతికి రాసిన 2 పత్రిక 2 అధ్యాయం 13 వచనం ఇలా ఉంది, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను. తర్వాత మాట ఇంపార్టెంట్, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏవ్యూ చెయ్యలేడు. అంటే తన స్వభావం ఆయన మార్చుకోడు. వినండి ప్రియులారా ఒక మాట, యేసుక్రీస్తు నందు దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఆయన బిడ్డలమయ్యాం, ఆయన బిడ్డలమయ్యాం కనుక ఎక్కువ ప్రేమించాడు. ఆయన బిడ్డలం కాలేదు కనుక ఎక్కువ ప్రేమించడా? లేకపోతే 12 మంది అపోస్తలుని పిలిచాడు, అందులో 11 మంది కుదురైన వాళ్ళే, అందులో ఒకడు కుదురైన వాడు కాడు, మరి వాడిని ఆయన ప్రేమించడం లేదా? ఒక మాట ఇలా రాసుంటుంది, అందుకే ఆయన స్వభావం మారదు అని చెప్పాల్సి వస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగ ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు, చెప్పండి, ప్రేమించను. ఆయన అంతం వరకు ప్రేమిస్తాడు. తనతో పాటు రొట్టె విరిచి, తనతో పాటు ద్రాక్షారసం త్రాగి, తనను బుద్ధి పెట్టుకుని అప్పగించేవాడు కూడా అక్కడే ఉన్నాడు. వాడిని కూడా ఉద్దేశించి ప్రభుంటున్నాడు, ఆయన తన వారిని ప్రేమించును అనే మాట. ఇది నాకేమి నేర్పిస్తుందంటే, ఆయన స్వభావంలో ఆయన ఎప్పుడూ మారడు, ఆయన ప్రేమ తగ్గదు. ఆయనకు అనుకూలముగా ఉండినా ఆయన ప్రేమ అలా ఉంటుంది, ఆయనకు ప్రతికూలంగా మారి అతను బాధ పెట్టినా ఆయన ప్రేమ ఏం మారదు. మనుషుల ప్రేమలు మారిపోతాయి, కానీ ఆయన ప్రేమ, ఆయన స్వభావం మారదు అని మీరు గమనించాలి. రెండవ సంగతి చెప్తాను, రండి. రెండవ సంగతి ఏంటనంటే, ఆయన శక్తి మారదు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఒకప్పుడు ఆయన చాలా శక్తి కలిగిన వాడండి, ఇప్పుడు మారిపోయాడు, ఆయనకి ఇప్పుడు అంత శక్తి లేదండి అని మనం అనడానికి అవ్వదు. ఆయన శక్తి మారదు. అబ్రాము దగ్గరకు వచ్చన్నాడు, ఏ అబ్రాము, నీ భార్య అయిన సారా నమ్మనేలా నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్న ఆ దేవుడే. మోషేతో ఒకసారి మాట్లాడుతూ, ఏమయ్యా మోషే, నేను మీద మాంసం పెడతానని అంటే నువ్వేదో ఏర్పాట్లు చేద్దామని అంటున్నావు, నీ ఏర్పాట్లు నాకు కావాలా? నా బాహుబలము తక్కువైనదా, నా శక్తి తగ్గిపోయింది అనుకుంటున్నావా? నువ్వేం పెద్ద ఏర్పాట్లు చెయ్యక్కర్లా. వింటున్నారా లేదా? గోరెలు, కోడెలు, మేకలు, చేపలు, పక్షులు నువ్వు సిద్ధం చెయ్యక్కర్లా. నేను మాంసం ఇస్తానన్నాను, నేనే ఇచ్చుకుంటాను, నా బాహుబలము ఏం తక్కువ కాలేదన్నాడు. అందుకే ఈ మాట మీకు కూడా చదువుతాను చూడండి, యెషయా గ్రంథము నుంచి ఒక మాట. దేవుని శక్తి మారదు, ఆయన శక్తి ఎప్పుడు ఒకేలా ఉంటుంది. చదువుతున్నాను చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా ఉన్నాయి. చదువుతాను చూడండి. యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములో పడి దాటినప్పుడు నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలల నిన్ను కాల్చవు అన్నాడు. ఏ ఇస్రాయేలీలారా, మీరందరూ ఎర్ర సముద్రం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు నా శక్తితోనే బయటికి తెచ్చాను మిమ్మల్ని, నా బాహుబలముతోనే బయటికి తీసుకుని వచ్చాను. ఏ ఇస్రాయేలీలారా, యెహోషువ నాయకత్వంలో మీరు నదుల్లో పడి వెళ్ళవలసి వచ్చింది, అప్పుడేమైనా నా శక్తి తగ్గిపోయింది అనుకుంటున్నారా? వినండి వినండి, అప్పుడు నా శక్తి తగ్గలేదు. అప్పటికి శత్రక్ మేషక్ అభ్యర్థుల గోలు అగ్నిలో పడిన దృష్టాంతం లేకపోయినా ప్రవచనాత్మకంగా ఈ మాటను ధ్యానిస్తే, అగ్ని మధ్య నడిచినా గాని జ్వాలలు మిమ్మల్ని కాల్చలేవు. అంటే సముద్రములో నా శక్తి తగ్గలేదు, చెప్పండి, నదులలో నా శక్తి తగ్గలేదు, అగ్ని మధ్య కూడా నా శక్తి తగ్గలేదు. మొన్న ఉన్న శక్తి నిన్న ఉంది, నిన్న ఉన్న శక్తి నేడు ఉంది, నేడు ఉన్న శక్తి రేపు ఉంటది, రేపు ఉన్న శక్తి నిత్యము ఉంటది. అందుకే ఆయన మారాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన మారని వాడు, ఆయన స్వభావంలో మారడు, ఆయన శక్తిలో కూడా మారడు. అర్థమవుతుందా లేదా? అప్పుడు దేవుడు కార్యం చేశాడు కానండి, ఇప్పుడు చేయలేడండి అన్నట్టుగా ఊసులో మనం బతకూడదు. ఆనాడు కార్యం చేసిన శక్తిమంతుడు నేడు కార్యం చేయడానికి శక్తి కలిగిన వాడే అనే మాట మనం మర్చిపోకూడదు. చాలా మంది దేవుని పిల్లల విషయంలో ఆనాడు అన్ని ఇబ్బందులుంటే దేవుడు సహాయం చేయగలిగాడు గాని నేడు చేయలేడులేండి అన్నట్టుగా నేడు మనం మన శక్తి మీదనో లేక పరుల శక్తి మీదనో ఆధారపడి బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. అదే పాపం. ఏ అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడు, అప్పుడున్న శక్తిమంతుడు ఇప్పుడు ఏమైనా మారిపోయాడా? ఆయన శక్తి మారదు. అది తెలియక నువ్వు అడ్డదారులు తొక్కుతున్నావు గాని, నీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నావు గాని ఆయన శక్తి ఏం మారదు, ఆయన స్వభావము మారదు. చెప్పండి, ఆయన శక్తి మారదు. రెండు చెప్పారు, మూడో సంగతి చెప్తాను రండి. మూడో సంగతి ఏంటంటే ఆయన వాగ్దానాలు మారవు. ఆయన ఏమన్నా వాగ్దానం చేశాడు అనుకోండి, అవి నెరవేర్చకుండా నేను వాగ్దానం అప్పుడు చేశాను కానీ ఇప్పుడు అది నెరవేర్చలేను, నేను చెప్పిన వాగ్దానాన్ని తూ 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 అని మొదలయ్యండి అండాను, తూచు అండ నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చలేను కనుక మర్చిపోండి అనలేడు ఆయన. ఎబ్రీ పత్రిక 10:23 చూడండి ఎంత బాగుంటుందో. ఎబ్రీ పత్రిక 10:23 మీ కొరకు చదువుతాను చూడండి. ఎబ్రీ పత్రిక 10:23 వాగ్దానము చేసిన వాడు, చెప్పండి, నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకున్న దానికి నిశ్చలముగా చేపట్టదము అన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసింది నెరవేర్చి తీరుతాడు. సంసారం చేయడానికి బలమలేని అబ్రాముకు గర్భసంచి ఎండిపోయి ఆ పొట్టలోంచి గర్భసంచిలోంచి ఒక పిల్లాడు పుట్టే అవకాశం లేని సారమ్మకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడంలో శక్తిమంతుడు. అమ్మా వింటున్నారా, ఒక దేశమును ఏర్పాటు చేసి మీకు ఒక దేశమే ఇస్తానని చెప్పి ఒక వ్యక్తిని ఎదుర్కొని ఆ వ్యక్తి ద్వారా ఒక జనాంగాన్ని తయారు చేసి ఆ జనాంగానికి ఒక దేశమే ఆశీర్వాదం ఇస్తానని చెప్పిన దేవుడు 430 అయిపోయినా ఆయన వాగ్దానం మారలేదు. మన వాగ్దానాలు ఏమండి వినండి, సంవత్సరానికే మార్చిపోతాం మనం. కిందటి సంవత్సరంలో చేసిన వాగ్దానం ఈ సంవత్సరానికి జ్ఞాపకం ఉంటుందా? ఏమో అన్నానా, ఇచ్చిన మాట ఇచ్చేసి ఏమి ఆ మాట ఇచ్చావు కదానంటే నేనెప్పుడన్నాను? ఒకవేళ అన్నానా నాకేం తెలియదులేండి. తెలియకన్నానేమో, మీరు నమ్మకండి. నేను అంటే నమ్మకండి అని చెప్పడం అర్థమేంటి, నమ్మదగినండు కాదండి చెప్పడమే. నేను అన్నానా, నేను మాట ఇచ్చానా, ఏమో నా జ్ఞాపకం లేదండి అని మనుషులమని ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేక మన వాగ్దానాలు మారిపోతాయి మనవి. కానీ దేవుడు వాగ్దానాలు కూడా మారవు. అమ్మ ఆలకిస్తున్నారా, ఆయన వాగ్దానాలు మారవు. బైబిల్లో ఎంత స్పష్టంగా వాగ్దానాలు నెరవేర్చే నమ్మదగిన దేవుడుగా దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, తను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన ఇంకెక్కువ చెప్పలేను, ఇంకా చాలా విషయాలు మీతో చెప్పాలి. ఆయన స్వభావంలో మారడు, ఆయన శక్తిలో మారడు, ఆయన వాగ్దానాల్లో మారడు. నాలుగో సంగతి చెప్తాను రండి. నాలుగో సంగతి ఏంటనంటే వినండి ప్రియ, ఆయన శాసనాలు లేక ఆయన వాక్యము మారదు. ఏదైనా ఒక మాట దేవుడు చెప్పినాడనంటే అది మారదు, అది గతించిపోదు. అందుకని యేసయ్య చెప్పాడు ఒక మాట, ఆకాశము భూమి గతించిపోయిననే గాని, చెప్పండి, నా మాటలు ఏమవ్వంట గతించవు. నేనిచ్చిన మాట అది గతించదు. మత్తయి సువార్తలో ఈ మాట ఎంతో స్పష్టంగా మనం చూస్తాం. ప్రియులారా వినండి, మత్తయి సువార్త నేను జ్ఞాపకం చేస్తాను వినండి, 24వ అధ్యాయంలోనే ఆ మాట మనం చూస్తాం. 35వ వచనంలో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును, చెప్పండి, గతించవు. నా మాటలు గతించవు. ఎప్పుడో ఆదామవ్వలతో నేను స్త్రీ సంతానంగా వస్తానని చెప్పాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత గలతీ 4:4 స్త్రీ సంతానంగా వచ్చి తీరాడు. ఆయన యొక్క మాటలు గతించవు.
ఆయన మాటలు నెరవేర్పుకొస్తాయి. ఆయన తన మాటలు, తన న్యాయవిధుల విషయంలో ఆయన మారడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఏదైనా వాక్యం దేవుడు నీతో మాట్లాడినట్టు అనిపిస్తే అది నెరవేర్పుకొచ్చే వరకు దేవుడు ఏమండి వేచి ఉన్నాడు, నెరవేరుస్తాడని ఎదురు చూడాలి. కాని ఏమో అప్పుడు ఆ మాట వచ్చింది, కాని అది నెరవేర్పు చేయడానికి దేవుడేమైనా ఏమండి ఆ వాక్యం నిలబెట్టుకుంటాడా అన్నట్టుగా చూడద్దు. అమ్మ వింటున్నారా? ఆయన స్వభావంలో మారడు, ఆయన శక్తిలో మారడు, ఆయన వాగ్దానాల్లో మారడు, ఆయన వాక్యములో మారడు. ఇంకో సంగతి చెప్తాను రండి. ఐదో సంగతి ఏంటనంటే ఆయన తీర్పుల్లో కూడా మారడు. గాడ్ నెవర్ చేంజెస్ ఇన్ హిస్ జడ్జ్మెంట్స్. ఆయన తీర్పులలో ఎప్పుడూ దేవుడు మారడు. నోవాతో చెప్పినాడు ఒక తీర్పు, ఇగో జలముల చేత ఈ భూమిని నేను నాశనం చేయబోతున్నాను అని. నోవా చెబుతూనే ఉన్నాడు, దాదాపు 120 సంవత్సరాలుగా అతని వాడను సిద్ధం చేస్తూ మనుషులు చెబుతూనే ఉన్నాడు. బహుశా మనుషులు ఇలా కనుకోవచ్చు, ఏమైపోయింది మీ దేవుని తీర్పు, పడిందా వాన, జలములన్నీ కూడా ఎవడు ముంచేశాయా మమ్మల్ని, నువ్వు తయారు చేసుకున్న వాడక శుద్ధ దండగా, దాని మీద నువ్వు పెట్టిన శ్రమ శుద్ధ దండగా, నువ్వు చెప్పే మాటలన్నీ ఇవన్నీ ఉత్తత్తివే అని అంటారు వాళ్ళు. ఆయన న్యాయ తీర్పులు మారలేదు, నెరవేర్పుకొచ్చేశాయి. లోతు కాలంలో సదమ గొమర్రా మీద వింటున్నారా, సదమ గొమర్రా మీద అగ్ని గంధకాలు కురుస్తాయని తీర్పు చెప్పాడు. ఆకాశం నుంచి నీళ్లు పడ్డం చూశాం, కానీ అగ్ని గంధకాలు పడతాయని చెప్తాడేంటండి దేవుడు? ఇది కూడా ఉత్తత్తిదే అనుకున్నారు, కాని అది నెరవేర్పకొచ్చింది. నా మాట వినక నన్ను మీరు గాయపరిచారు గనక 70 సంవత్సరాలు మీరు బబులోను చెరగ వెళ్తారు అంటే ఇది కూడా ఉత్తత్తిదే. క్షేమంగా ఉన్నాయి, సమాధానంగా ఉన్నాయి, నెమ్మది అనుభవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం, కడుపు నిండా తింటున్నాం, మాకేంటండి ఇబ్బంది అనుకున్నారు. కానీ ఉపద్రవం రానే వచ్చింది, 70 సంవత్సరాలు వారు చెరకే వెళ్ళారు. ఇవన్నీ ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని న్యాయ తీర్పులు మారవు, దేవుని న్యాయ తీర్పులు మారవు. ఇప్పుడు మన ముందు నెరవేర్చబడవలసిన ఒక న్యాయ తీర్పు ఉంది, అదే ఏంటో తెలుసా? అగ్నితో ఆయన తీర్పు తీరుస్తాడు, నరకముతో ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ మానవ జాతికి రక్షించబడిన వారిని వేరు చేసి రక్షణ లేనటువంటి వారికి ఆయన అగ్నితో తీర్పు తీర్చే ఒక న్యాయ తీర్పు ఉంది, అది నెరవేర్పుకొచ్చుద్ది. ఇన్ని నెరవేర్చిన ఆయన తీర్పులు మిగిలిందే నెరవేర్చలేడా? ఆయన నెరవేరుస్తాడు. మన చాలా సార్లు ఆయన తీర్పు తీర్చలే, ఆయన మారిపోయాడులే, అప్పుడు అలా తీర్పు తీర్చాడు, కాని ఇప్పుడైతే రోజులు చాలా బాగున్నాయిగా, నేను పాపం చేసినా కూడా శిక్ష నా మీదకే రావడం లేదు కదా, నేను చాలా క్షేమంగా ఉన్నాను కాబట్టి. దేవుని తీర్పులు తీర్చే విషయంలో దేవుడు మారిపోయాడు అనుకుంటున్నా, మారలేదు ఆయన, మారడు కూడా ఆయన. అమ్మ ఆలకిస్తున్నారు? ఎన్ని చెప్పాను ఇప్పుడు? 5 విషయాలు చెప్పారు. 6వ సంగతి చెప్తాను, నోట్ చేయండి. 6వ సంగతి ఏంటంటే వినండి, ఆయన పరిశుద్ధతలో కూడా మారడు. ఇలా చెప్తాను వినండి, ఆయన పరిశుద్ధతలో కూడా మారడండి. ఆయన సముఖమందున్న శరాపులు అనబడిన దూతలు 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అండం ఎప్పుడు మానేస్తాయి? మాట్లాడని దివారాత్రాలో చేస్తున్న పనిది ఆయన పరిశుద్ధతలో మార్పు వస్తే అవి పరిశుద్ధుని పరిశుద్ధుని పరిశుద్ధుడు అనాల్సిన అవసరం వాటికి లేదు. ఆయన నిత్య పరిశుద్ధుడండి. అమ్మా వింటున్నారా? ఆయన పరిశుద్ధతలో మార్పు రాదు. ఇది మనకు తెలియక పరిశుద్ధుడు అతని కొలతెప్పుడు పరిశుద్ధతోనే ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆయన పరిశుద్ధతలో తగ్గిపోయాడులే, ఇప్పుడు నీ జీవించిన జీవిత విధానాన్ని ఆయన పరిశుద్ధత కొలతలో కొలడలే, ఆయన అపవిత్రత కొలతలో కొలుస్తాడన్నట్టుగా ఏమండి దొంగతనం చేసినా పర్వాలా, విభజనించినా పర్వాలా, పాడు పని చేసినా పర్వాలా, దేవుడు చూచి చూడనట్టుగా వదిలేస్తాడు అనుకుంటున్న వదళ్ళు. ఆయన పరిశుద్ధతలో ఏంటమ్మా మారడు. ఆయన పరిశుద్ధత మారని పరిశుద్ధత, ఆయన పరిశుద్ధత నిత్య పరిశుద్ధత. జగత్తులాది వేయబడక మనుపు ఏమీ లేనప్పుడు అన్నిటికీ వేరుగా ఉన్న పరిశుద్ధ పరిశుద్ధుడు, నిత్యత్వ భవిష్యత్తులో కూడా అన్నిటికీ వేరుగా ఉన్నటువంటి పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతలో ఎన్నడూ మారడు. వింటున్నారా లేదా? ఎన్ని విషయాలు వచ్చాయి ఇప్పుడు మనకు? స్వభావంలో మారడు, చెప్పండి, శక్తిలో మారడు, చెప్పండి, వాగ్దానాల్లో మారడు, వాక్యములో మారడు, చెప్పండి అమ్మా, ఏంటమ్మా, న్యాయ తీర్పులో మారడు ఆయన. చెప్పండి చివరి మాట, ఏమని చెప్పాను ఇప్పుడు మీకు? పరిశుద్ధతలో కూడా మారడు. చివరి మాట చెప్తాను వినండి, మారణ దేవుని గురించి మాటలు అవసరం. ఆ వెలుగులో మారవలసిన మనిషిని అర్థం చేసుకోగలుగుతాం మనం. దేవుడు మారవలసిన పని లేదు, ఆయన సంపూర్ణుడు కనుక మారడు. ఆయన మారవలసింది మనమే. ఆయన సంపూర్ణతకు చేరే వరకు క్రమేపి మారుతూ ఉండడం మనకు అవసరం. ఇది మనం మర్చిపోయాం మనం. కనుక వినండి ప్రియులారా, ఇంకొక మాట చెప్తాను. ఏడవ సంగతి ఏంటంటే, ఆయన సంకల్పాలలో కూడా మారడు. ఇంటమ్మా, ఆయన సంకల్పాలలో కూడా మారడు. ఎఫెసీ పత్రిక 1:4 మీరు 4-6 వచనాలు మీరు గమనిస్తే, ఆయనంటూ ఒక సంకల్పం కలిగిన వాడు, ఆ సంకల్పం నెరవేర్చడంలో ఆయన ఏం మారడు. ఇలా చెప్తాను వినండి, నినివే పట్టణానికి యోనా వెళ్ళి సువార్త చెప్పాలి, అది దేవుని సంకల్పం. యోనా అనుకున్నాడు, ఈ అశ్శూరియుల దుర్మార్గులు దేవుని ప్రజలమైన మమ్మల్ని భలే బాధ పెడుతున్నారు, వీళ్ళకి నేను సువార్త చెప్తాను, మారిపోతే దేవుని ఉగ్రత రాదు, వీళ్ళకి దేవుని ఉగ్రత రావడమే న్యాయం. ఏంట, వీళ్ళ మీద దేవుని ఉగ్రత రావడమే న్యాయం, కాబట్టి నేను వెళ్ళను అనుకున్నాడు. కానీ దేవుని సంకల్పం ఏంటో తెలుసా? నువ్వే వెళ్ళాలంటే, నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళాలని సంకల్పించిన దేవుడు ఈ యోనాను కాస్త వాడలో అడుగులో పెట్టినా, ఎవడు వాడలో అడుగులోనికి వచ్చిన వాడు, వింటున్నారా, సముద్రపు అడుగుకు వెళ్ళిన వాడు చేప అడుగుకు వెళ్ళి నువ్వు ఎంత అడుగుకు వచ్చిన మీదగా తెస్తా నిన్ను. ఏంటి, వినండి వినండి, తర్శీసుకు పోదామని కేవు ఇచ్చి వాడెక్కావా? నినివే పట్టణానికి పోవలసిన వాడివి, తర్శీసుకు పోవడానికి నీ ఉన్న చోటు నుంచి కిందకు దిగావు. అక్కడ కిందకు దిగినటువంటి నీవు వాడలో కేవిచ్చి ఎక్కి, టికెట్ తీసుకుని ఎక్కి వాడ అడుగుకు దిగావు. వాడ అడుగుకు దిగిన నీవు సముద్రపు కిందకు దిగావు. సముద్రపు కిందకు దిగిన నీవు చేప కడుపుకలో కిందకు దిగావు. వదిలేస్తాననుకుంటున్నావేమో, నీ ద్వారా నా సంకల్పం నెరవేర్చుకోవాలనుకున్నాను, నువ్వెంత అడుక్కెళ్ళినా పైకి లాగుతా. కొంతమంది, నేను దేవుని సేవ చెయ్యను, నేను దేవునికి ఉపయోగపడను, నేను అసలు దేవునిలో ఉండలేను, ఇది నా వల్ల కాదు అని అనుకుంటున్నావు. కానీ నీ ఎడల ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పానికి నువ్వు రావడానికి నువ్వెన్ని దొంగ తిరుగులు తిరుగులు తిరిగినా నీ పిలక జాడించి పిలకబట్టి లేపుతాడు. పిలకూడిపోకుండా చూసుకో, పిలకూడిపోకుండా చూసుకో. నీ ఎడల తనకు సంకల్పం ఉంది కనుక నీవు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనే మాట తీసేసి, ఓ దేవా, నా ఎడల నీ సంకల్పం మీద బయలుపరచు, నీ సంకల్పం నా ఎడల నెరవేర్చు, ఎందుకంటే నీ సంకల్పాలు మారవు కాబట్టి. నువ్వు నీ సంకల్పాల విషయంలో మారని వాడు అయిన నీతో నేను దెబ్బలాట పెట్టుకోవడం ఏంటి? నేను అప్పుడప్పుడు అంటాను, కొండ పిలక కట్టి కొండలు లాగేద్దాం అనుకుందట ఒక అమ్మ, వచ్చేది పిలక, ఏమండి వచ్చేది కొండ, ఏదమ్మా ఊడుద్ది, పిలకే ఊడుద్ది. దేవునితో దెబ్బలాట పెట్టుకోవడం ఇది చాలా ప్రమాదం. దేవుని సంకల్పాలకు మనం అనుసంధానం కావాలేమో కాని మన సంకల్పాలకు దేవుడు అనుసంధానం కాదు. ఎందుకంటే దేవుని సంకల్పాలు ఎప్పుడూ చాలా బాగుంటాయి. ఒక దగ్గర దేవుడు అన్నాడు, రాయండి రిఫరెన్స్ కూడా, ఇవ్వండి, మంచి వాగ్దానం ఇది బైబిల్లో. నిజంగా నా జీవితంలో చాలా మలుపులు తిప్పిన వాగ్దానం ఇది. యిర్మీయా గ్రంథం 29:11 ఇలా రాసి ఉంది. యిర్మీయా గ్రంథం 29:11, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్. నేను నీ ఎడల సంకల్పం కలుగున్నాను గనక యాక్సెప్ట్ ఇట్, అంగీకరించు ముందు దాన్ని. దాని ముందు ఏం చేయాలి? ఎందుకంటే ఆయన సంకల్పాల విషయంలో మారడు గనక ఆయన ఉద్దేశించిన సంగతులు అలాగే సంకల్పాలను ముందు అంగీకరించు. అంగీకరించిన నీవు ఆ సంకల్పాలు నెరవేర్పుకొచ్చే వరకు బీ పేషెంట్, సహనముతో ఎదురు చూడు. అదే ఇక్కడ అంటున్నాడు. అలా సహనముతో ఎదురు చూస్తున్న నీవు నీ ఎడల నేను కలిగి ఉన్న సంకల్పాన్ని నెరవేర్పు తెస్తాను గనక ట్రస్ట్ మీ, నన్ను నమ్ము, నన్ను నమ్ము అంటున్నటువంటి మాట అంటున్న దేవుడు తప్పుడు నిరీక్షణలన్నీ వదిలే నా యందు నిరీక్షణ పెట్టుకో. అవాయిడ్ ఫాల్స్ హోప్స్. తప్పుడు నిరీక్షణలు వదిలే. ఎందుకు అవి నీకు ప్రయోజనం ఏముంది? నేను నీ కొరకు ఒక సంగతి ఉద్దేశించాను, అది నా సంకల్పం, దాన్ని అంగీకరించు. అంగీకరించిన సంకల్పం నెరవేర్పుకొస్తుందని సహనము చూపించు. సహనముతో ఉన్న నీవు నా ఇంత నమ్మిక ఉంచు, ఎందుకంటే నా సంకల్పాల విషయంలో నేనైతే మాట్లాడరేమమ్మా మారడంట. ఆయన సంకల్పించింది నెరవేర్పుకొచ్చే వరకు యోనాను అందుకే చెప్పాను కిందకు దిగాడు. దేవుడు పైకి తీసుకొచ్చాడు, పైకి తీసుకొచ్చమని నినివేలోనే పెట్టాడు. ఇప్పుడు నినివేలో వాక్యం చెప్పి వాళ్ళు మారితే ఎవడు మారుతున్న బట్టి సంతోషించాలిగా. అబ్బా వీళ్ళు మారిపోయారని ఎవడు సంతాపడి ఏడుస్తున్నాడు? అమ్మ ఆలకిస్తున్నారా? సరే దేవుడు అందుకే ఇక నీతో మాట్లాడిన సంగతులకి బైబిల్లో రాయించను, నువ్వు సంతాపంతో ఉన్నావని ముగించుకో, మనుషుల్ని నేమర్థం చేసుకుంటే చేసుకోనని ఇక దేవుడు అతను సంతాపంతోనే యోన గ్రంథాన్ని ఆపేశాడు. అందుకే యోన పుస్తకానికి ప్రకాశన చెప్పిన మాట యోన ఇది నీకు తగునా ప్రశ్నార్థకం, దాంతోనే అయిపోయిన పుస్తకం అంతా. యోనా ఇది నీకు తగునా? నువ్వు దేవుని బిడ్డవైతివి, మరి కొంతమంది దేవుని బిడ్డలుగా మారి వాళ్ళ పాపాన్ని నశించుకునేలాగా సేవ చేశావు, నీ వల్ల కొంతమంది బాగుపడితే మళ్ళీ సంతాపడతావే, ఇది నీకు తగునా? దేవుని పిల్లారా వినండి, ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే దేవుడు తన సంకల్పాల విషయంలో చెప్పండి మారడు. నువ్వు ఎంత కిందకి పోతావు, చివరి పాతాలని పోదాం అనుకుంటావే, లాక్కొస్తాడు, నీ పిలక పట్టుకొని ఈడ్చుకొస్తాడు. తన సంకల్పాలు నీ ద్వారా ఏమి నెరవేర్చుకోవాలో నెరవేర్చుకుంటాడు. యోనాలంటోడికే దిక్కు మొక్కలేదు. నువ్వెంత, నేనెంత, ఇక్కడున్నారా లేదా? ఇప్పుడు చెప్పండి మారణ దేవుడు ఎన్ని విషయాల్లో మారడం చెప్పాను? ఏడు విషయాలు. మొదటి విషయం ఆయన స్వభావంలో మారడు, రెండవ సంగతి ఆయన శక్తిలో మారడు, మూడవ సంగతి ఆయన వాగ్దానాల్లో మారడు, నాలుగవ సంగతి ఆయన వాక్యములో మారడు, ఐదవ సంగతి ఆయన తీర్పుల్లో మారడు, ఆరవ సంగతి ఆయన పరిశుద్ధతలో మారడు, ఏడవ సంగతి ఆయన సంకల్పాల్లో మారడు. అందుకే యాకోబు అన్నాడు ఆయన ఏ చర్చలత్వమైనను గమనాగమన వల్ల కలుగు ఏ ఛాయ కూడా లేదండి అతనిలో. ఆయన మారడు, ఆయన సంపూర్ణుడు, కనుక ఆయన మారాల్సిన పనానికి లేదు. ఇంతకే మారవలసింది నువ్వే అమ్మా, ఇంతమ్మా మారవలసింది నువ్వే. మారవలసిన మనిషిలో మార్పులు ఒకదాని తర్వాత ఒకటి ఎలా చోటు చేసుకోవాలో ఒక మారిన మనిషిని మీ ముందు ఉదాహరణగా పెడతాను. ఏ ఏ విషయాల్లో మారాడో చెప్తాను. మనం ఏ మారిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మారిన దేవుణ్ణి నమ్ముకున్నాం, మారిన దేవుణ్ణి వెంబడిస్తున్నాం, మారిన దేవుని బిడ్డలు అనిపించుకుంటున్నాం, ఆయన సంగతి వదిలిపెట్టండి. ఆయన మారాల్సిన అవసరం లేదు, ఆయన మారిన దేవుడు మనకు దేవుడైనాడు. కానీ మారవలసింది నేను మీరే. ఏ ఏ విషయాల్లో మార్పులు రావాలో, ఏ ఏ విషయాలు మార్పులు తెచ్చుకోవాలో, ఎంతవరకు మార్పులు వచ్చాయో ఈ వాక్య పెలుగులో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కలిసి ఆదికాండ 32వ అధ్యాయం 33వ అధ్యాయం తెరిచి ఉంచుకోండి. ఈ రెండు అధ్యాయాల్లో మారవలసినవి ఏంటేంటున్నాయో నేను విపులంగా చెప్తాను. అమ్మ నాతో ఉన్నారు? ఇక్కడ ఒక 6-7 సంగతులన్నా నేను మీకు వివరిస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం 33వ అధ్యాయం. రండి, మొదటి సంగతి ఇది యాకోబు యొక్క జీవితాన్ని గురించిన వృత్తాంతం కదా. ఆదికాండం 32, 33 అధ్యాయాలు అంటే యాకోబు యొక్క జీవిత వృత్తాంతం. ఇందులో ఆయన మార్పులు కనబడతాయి. ఏ ఏ విషయాలలో మార్పులు చోటు చేస్తున్నాయో, దేవుని పిల్లలంగా మనం ఏ ఏ విషయాల్లో మారవలసి ఉందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి ప్రియులారా, మొదటి సంగతి చూపిస్తున్నాను. 32వ అధ్యాయం 26వ వచనం మొదటి సంగతి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఈ మొదటి మాట నాకు నేర్పిస్తున్న సత్యం ఏంటనంటే ప్రార్థనలో మారాడు. ఏంటమ్మా ఈ యాకోబు యొక్క ప్రార్థన మారిపోయింది? నేను ఆయన ప్రార్థన మారిపోయింది అని ఎందుకంటున్నానంటే, ఇదివరకు కూడా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు ఈ ప్రార్థనకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఇదివరకు చేసిన ప్రార్థన ఎట్లుంది చూపిస్తాను రండి. ఆదికాండం 28వ అధ్యాయం 20-21 వచనాలు. ఆదికాండం 28వ అధ్యాయం 20-21 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు నీవు నాకు తోడయ్యుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారము ఆహారాన్ని, ధరించుకోవడానికి వస్త్రాన్ని నాకు దయచేసిన ఎడల నీవు నాకు దేవుడివై ఉందవు. ఈ ప్రార్థనలో ఏమడుగుతున్నాడంటే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ప్రయాణంలో తోడు, చేరుకోవలసిన గమ్యానికి చేర్చాలంతే. ఏమడిగాడు ప్రార్థనలో? తినడానికేమో ఆహారం, కట్టుకోవడానికేమో వస్త్రం, మార్గమంతట్లో తోడు, నేను చేయవలసిన మా నాన్నగారింటికి చేర్చు అంతే, అంతే చాలు. అది నా ప్రార్థన. ఈ ప్రార్థన ఏమి ప్రార్థన అంటే, నేనంటాను ఇది శారీరక అవసరాలు కొరకైన ప్రార్థన. ఇది చేయటం తప్పని నా ఉద్దేశం కాదు, కాని దేవుడు ఎప్పుడు వీటిని మించి నువ్వేదో అడగాలని కోరుతాడు, వీటిని మించి ఏదో అడగాలని కోరుతాడు. వీటిని ఎందుకు అడగొద్దంటాడనంటే, నేను ఇస్తానని నమ్మకం పెట్టుకొని నువ్వు వీటి గురించి అడగక్కర్లేదు. ఏసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు ఈ మాట, చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి మిత్రులు. మనం తెలిసిన వచనాలే, కానీ ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి. 6వ అధ్యాయం 31వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతించకండి. అన్ని జనులు వీటి గురించి చింతిస్తారు, విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు అడగవలసింది, ప్రార్థించవలసింది ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదటి వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు అడగండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక ఇల్లు, జీవితానికి ఒక తోడు ఆయన ఇస్తాడు. అది అది బాధ్యత, ఆయన మన తండ్రి. మనం ఏం చేస్తామో తెలుసా, ఆయన ఇస్తానని చెప్పిన తర్వాత కూడా అడుగుతుంటాము, గోప్తా గోప్తా ఇస్తావా ఇవ్వా, ఇస్తావా ఇవ్వా. మరి నువ్వు అడగొద్దురా బాబు వాటన్నింటిని, నేను ఇస్తాను నాకు వదిలే అంటే అదే అడుగుంటూ కూర్చుంటాము. మనం అడగాల్సింది, నీ రాజ్యము నాలో ఇవ్వండి నాయన, నీ రాజ్యము నాలో ఇవ్వండి నాయన, నీ రాజ్యం మా ఇంట్లో నెలకొల్పండి నాయన, నీ రాజ్యం నేను ఉద్యోగం చేసే చోట్ల ఉంచు నాయన, నీ రాజ్యం నేను ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళినట్లుగా చెయ్యు నాయన, నీ రాజ్యం దయచేయి అని అడగాలి. నేను మనుషుల ముందు నేను జీవిస్తున్నప్పుడు నీ నీతిని నాకు ప్రసాదించిన ఆయన, నీ నీతిని నేను కనపరచాలి లోకానికి. నీతిని పొందిన నేను, నీతిమంతునిగా జీవిస్తున్న నేను, నీతిని ప్రకటించేవాడుగా నేను బ్రతకాలి అని అడగవలసిన ఈ మాటలు వదిలేసి ఏంటివ్వమ్మా చెప్పండి, ఏంటివ్వు? తినడానికి తిండివు, కట్టుకోవడానికి బట్టివు, ఒంటరిగా ఉంటాను కనుక తోడుగుండు, తర్వాత ఎలవలసిన ఊరి క్షేమంగా చేర్చు. ఇదండి ఒకప్పుడు యాకోబు ప్రార్థన. ఇప్పుడు అడుగుతున్నాడు ఏమని తెలుసా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను వదలను. ఏంటి ఆశీర్వాదం? ఇక్కడ తిండి ఆల్రెడీ ఉంది, బోల్డంత బట్ట కావలసినంత ఉంది, తోడ ఒక 70 మందిని కలిగి ఉంటాడు, క్షమ సుమారుగా అందరిని కలుపుకుంటే. వినండి, మరి ఏం కావాలి ఇప్పుడు నీకు ఆశీర్వాదం అంటే, మా నాన్న పొందిన ఆశీర్వాదం, మా తాత పొందిన ఆశీర్వాదం అదే నాకు లోపించింది, అది నాకు ఇప్పుడు కావాలి. ప్రార్థన మార్చేసుకున్నాడు. ఇదివరకు భౌతికమైన అవసరాల కొరకు అడిగినటువంటి యాకోబు ఇప్పుడు ఆశీర్వదించని అడగడంలో ఏం ఆశీర్వాదం అడిగాడంటే, మా తాత పొందిన దీవెన ఆశీర్వాదం, మా నాయన పొందిన ఆశీర్వాదం నాకు కావాలి. ఏమిచ్చినావు మా తాతకి మా నాయన కంటే? మీ ద్వారా భూమి మీద ఉన్న సమస్య జనులను ఆశీర్వదిస్తానన్నావు, అది నాకు కావాలి. నేను బాగుపడ్డా, భూమి మీద కావలసినవన్నీ నాకు వచ్చేసాయి, నేను సంపాదించుకోవలసినవన్నీ సంపాదించుకున్నాను, కానీ ఇవి కావాలన్నా నెమ్మది ఇచ్చేవి, ఇది కాదు నాకు నిజమైన ఆశీర్వాదం. నాకు నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నా వలన భూమి మీద ఉన్న సమస్త జనులు కూడా ఆశీర్వదించబడాలి. నేను మరికొంతమంది ఆశీర్వాదానికి నేను ఒక మాధ్యమం, నేను ఒక ఛానల్ గా మారిపోవాలి. అది నాకు ఇప్పుడు ఏం మారిందమ్మా? ప్రార్థన మారింది. స్వార్థమనిచ్చి త్యాగంలోకి వచ్చాడు ఇప్పుడు. వ్యక్తిగతమనిచ్చి వింటున్నారా, వినండి, సామాజిక దీవెన కొరకు వచ్చాడు. అమ్మ ఆలకిస్తున్నారా? క్షణికమైన కోరికల నుంచి నిత్యత్వపు కోరిక దగ్గరకు వచ్చాడు. ఇదండి మార్పు అంటే. మారిన దేవుడే మనం నమ్మిన దేవుడు, మారవలసింది మనం. ఎందుకు ఏ విషయంలో మారాలంటే ఆల్రెడీ ప్రభు ఏంటో తెలుసు, ప్రార్థన చేయటం కూడా వచ్చు గనక. ఈరోజు మన ప్రార్థనలు వినండి మారాలి. ఏ విషయంలో మారాలంటే స్వయం కొరకైన ప్రార్థన, భౌతికమైన వాటి కొరకైన ప్రార్థన, వ్యక్తిగత విషయమైన వాటి కొరకైన ప్రార్థన నుంచి మన ప్రార్థన చాలా డ్రాస్టిక్ గా ఒక విప్లవాత్మకంగా మన ప్రార్థన మారాలి. దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, అడిగినిస్తావు, అడగకపోయినిస్తావు, నాకు నీ గురించి నాకు అడగాలని నాకు లేదులే ప్రభువా, కానీ నా వలన కొంతమంది ఆశీర్వదించబడాలి, అందుకొరకు నేను సాధనంగా వాడబడాలి, అలాగ నన్ను తయారు చేయవా. ఇది ప్రార్థన, ఇది ప్రార్థన. ఎంతసేపు ఈ భౌతికమైన వాటి కొరకే ప్రార్థన చేసే వారి గురించి పౌలకు దగ్గర అంటాడు, వీరి గురించి నేను ఏడుస్తూ చెప్తున్నాను మరలా, వీరు కడిపే వీళ్ళ దేవుడు, నాశనమే వీరంతము, వీరు సిగ్గుపడవలసిన విషయాలు అచ్చేపడుతున్నారు, వీరు భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడుతున్నారని బాధపడ్డాడు భక్తుడు. ఫిలిప్పీ పత్రిక 3:18-19 వచనాల్లో ఇప్పుడు చెప్పండి ఏం మారింది యాకోబులో, పర్లేదు గట్టిగా చెప్పండి ఏం మారింది యాకోబులో, ప్రార్థన మారింది. రండి రెండో సంగతి జ్ఞాపకం చేస్తాను. రెండో సంగతి ఏం మారిందో ఇలాంటి తెలుసుకోవాలి, నా ప్రార్థనలో ఏం మార్పు వచ్చింది, నేను ప్రభున్న మీ తొలి రోజుల్లో నా ప్రార్థన ఎట్లుండేది, నేను క్రమేపీ దేవుళ్ళు ఎదుగుతున్న కొలది నా ప్రార్థనలో ఏం మార్పు వచ్చింది, నా స్వయం వదులుకొని త్యాగంలోకి వచ్చానా, వ్యక్తిగతమైన విషయాలు వదులుకొని అంతర్జాతీయంగా ఆలోచిస్తున్నానా, నా సుఖం వదులుకొని దేవుని సంకల్పాల కొరకు ప్రార్థిస్తున్నానా, నా ప్రార్థనలో ఏమొచ్చింది మార్పు, ఇది మనం ఆలోచించాలి. రాత్రి మారని దేవుడు, మారవలసిన మనిషి. మనిషి ఎక్కడ మారాలంటే తన ప్రార్థనలో ఒక పెనుమార్పులోనికి రావాలి. మొదటి సంగతి. రెండో సంగతి చెప్తాను విన, 28 వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ ఏం మారిందంటే పేరు మారింది. ఏం మారిందమ్మా? పేరు మారింది. పేరులో ఏముంది అనుకుంటున్నారేమో, మన పేరులో ఏమీ లేదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి పాత్రల యొక్క పేరులో చాలా మహత్తరమైన ఎవరి ప్రభావమే ఉంది. దేవుడు వారి భవిష్యత్తును ఉద్దేశించి వాళ్ళ జీవితాన్ని కూడా గమనించి పేర్లు మారుస్తుంటాడు బైబిల్లో. అబ్రాహాము కాస్త అబ్రహాముగా చేశాడు కదా, సారాయిని కాస్త సారాగా చేశాడు, యాకోబును కాస్త ఇశ్రాయేలుగా చేశాడు, వినండి వినండి, సీమోనును కాస్త పేతురుగా చేశాడు, సౌలును కాస్త పౌలుగా చేశాడు. ఏమిటి ఇదంతా? ఎందుకంటే దేవుడు పేర్లు మారుస్తాడు. ఈ బైబిల్ దేవుడు పేర్లు ఎందుకు మారుస్తాడంటే పేరులో ఏముందని అనుకుంటున్నావు, పేరులో ఉన్నది ఏంటంటే స్వభావం. దేవుడు పేరు మార్చాడంటే వాళ్ళ స్వభావాన్ని మారుస్తున్నాడన్నమాట. ఇక్కడ యాకోబు యొక్క పేరు మారడం అంటే అతని స్వభావమే మారింది. ఇదివరకు ఆయన యాకోబుకు ఉన్నప్పుడు 3 అర్థాలు వస్తాయి అతని పేరుకి. మొదటి అర్థం మోసగాడు, 2వ అర్థం బేరగాడు, 3వ అర్థం ఎత్తుగాడు. మోసగాడు, బేరగాడు, ఎత్తుగాడు, అదే అతని జీవితం నిండా ఉంది ఇప్పటి వరకు కూడా. మోసాలతోనే బతికాడు 20 సంవత్సరాలు, అమ్మ బేరాలతోనే బతికాడు 20 సంవత్సరాలు, ఎత్తులతోనే బతికాడు 20 సంవత్సరాలు. అంటే 28 అధ్యాయం నుంచి 32 అధ్యాయం వరకు 20 సంవత్సరాలు అంటున్నాను. 20 సంవత్సరాలు మోసాలు, బేరాలు, ఎత్తులే. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అంటే రాజకుమారుడు. ఎవరండి? దానికి పారాఫ్రేజ్ చేస్తే అమ్మా మరో అర్థం ఏంటో తెలుసా? విజయుడు. ఇశ్రాయేలనగా విజయుడు, ఇశ్రాయేలనగా రాజకుమారుడు, మోసగాడు కాస్త విజయం కలిగిన వాడైనాడు. హోషేయ ఆ మాట ఎంత బాగా రాస్తాడు. హోషేయ గ్రంథంలో ఈ మాట చూపిస్తాను చూడండి. హోషేయ గ్రంథం చదువుతున్నాను ప్రియులారా, ఈ మాట దయతో చూడండి. చాలా స్పష్టంగా ఈ మాట మనం చూస్తాం. హోషేయ గ్రంథం చదువుతున్నాను 12వ అధ్యాయంలో 3వ వచనం ఇలా ఉంది. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడివెన పట్టుకొనెను, మగసిరి గలవాడి అతను దేవునితో పోరాడెను, అతను దూతతో పోరాడి జయము పొందెను. అందుకే అతని పేరు ఏమైందట అమ్మా చెప్పండి, ఏమైంది? ఇశ్రాయేలు అయ్యింది. అంటే వినండి, అంతవరకు మోసము బేరము ఎత్తులతో జీవించిన వాడు ఇప్పుడు రాజకుమారుడై అతను వినడిపిన విజయం పొందిన వాడై ఇక్కడ నుంచి అతని జీవితంలో చూడండి మోసాలకు బేరాలకు ఎత్తులకు సమాప్తి పలికాడిక. అతని స్వభావంలో రాజకుమారులో టీవీగా ఉంటుంది. ఇక్కడి నుంచి అతని ఆలోచనలు అతని పనులు భలే టీవీగా ఉంటాయి. అతని కార్యకలాపాలన్నీ చాలా గంభీరంగా ఉంటాయి. ఎత్తులో మోసాలు బేరాలతుండేవారు బిక్కుబిక్కుమంటూ ఉండాలి. కాని రాజకుమారుడు విజయం పొందిన వాడు టీవీగా ఎట్లుంటాడో 33వ అధ్యాయం నుంచి వినండి. అతను చచ్చిపోయే వరకు ఒక టీవీగా బతకడం ఆయన మొదలు పెట్టాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మొదటి మాట ప్రార్థన మారింది, మన ప్రార్థన కూడా మారాలి. రెండవ మాట పేరు మారింది అనగా స్వభావం మారిందంటే ఇప్పుడు మన స్వభావం కూడా మారాలి. నేను ఒక మాట తరచు అంటుంటాను, యేసుప్రభు నమ్మక మొలుపు నీ స్వభావం ఎలాంటిదో నీకు తెలుసు. యేసుప్రభు నమ్మిన తర్వాత నీ స్వభావాన్ని దేవుడు ఎలా మార్చాడో కూడా నీకు తెలిసినప్పుడు నీ మార్పు నీకే ఆశ్చర్యం కలిగించి నాలంటోడింట్రా ఇలా మారిపోయాడు అనిపించాలి. నాలాంటి ఆడదేంటి ఇట్లా మారిపోయింది అనిపించాలని. ఎందుకంటే మనము నూతన స్వభావాన్ని ధరించిన వారము, ప్రాచీన స్వభావం వదులుకున్న వారం అంటాడు పౌలు ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం. చిన్న చిన్న మాటలండి, కానీ గంభీరమైన సత్యాలు. ఇది మన మనసులో పడనివ్వాలి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం చూడండి ప్రియులారా, 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారి, నీతియో యథార్థమైన భక్తియో గలవారి, దేవుని పోలిక సృష్టించబడిన ఏం ధరించుకున్నారటమ్మా, నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావం వదులుకున్నాము, నవీన స్వభావాన్ని ధరించుకున్నాము. ఒకప్పుడు ఉన్నటువంటి మోసకరమైన దురాశను వదులుకున్నాము, ఇప్పుడు దేవుని చిత్తము కిందకు వచ్చాము. కనుక ఈ మార్పు మన జీవితంలో సంభవించాలి. ఈ మార్పు మనకే అది ఆశ్చర్యాన్ని కలిగించాలి. నీ మార్పు నీకే ఆశ్చర్యాన్ని కలిగించి అప్పుడప్పుడు చూడు. యేసుప్రభు నమ్మక మలుపు నీ యొక్క మనసు, నీ ఆలోచనలు, నీ ఆశలు ఎట్లున్నాయో, యేసుప్రభు నమ్మిన తర్వాత నీ మనసు నీ ఆలోచనలు ఎట్లా మారినాయో, అది నీకు ఎలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఆశ్చర్యాన్ని బట్టే నువ్వు దేవుణ్ణి ఆరాధించి కొనియాడాలి. ఇంకెక్కువ చెప్పలేను, ఇది 2వ సంగతి. రండి 3వ సంగతి చెప్తాను. మొదటి సంగతి ప్రార్థన మారింది, 2వ సంగతి పేరు అలాగే స్వభావం మారింది, 3వది ఏదో మారింది చూడండి. చదువుతున్నాను ప్రియులారా 31వ వచనం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయ మాయను అప్పుడతడు తడకుంటూ నడిచాను. అమ్మా వింటున్నారా, ఎలా నడుస్తున్నాడట, తడకుంటూ నడిచ నడక మారింది. ఏం మారిందమ్మా? నడక మారింది. ఇక్కడ ఒక మాట వివరిస్తాను వినండి. ఇప్పుడు యాకోబు తొడ కుంటుచు నడుస్తున్నాడు. అతను కుంటుతూ నడుస్తున్నాడని ఎవరు కనబడుతుంది? తొడ కుంటుతూ నడుస్తున్నాడని ఎవరు కనబడుతుందంటే దేవునికి కుంటుతనం కనబడ్డల్లా. నరులు కుంటుతనం కనబడుతుంది, దేవునికి మాత్రం సరిగానే నడుస్తున్నాడనిపిస్తుంది. అతను ఇదివరకు దేవుని దెబ్బ తగలక మునుపు వినండి వినండి అందరి దృష్టిలో చాలా బాగా నడుస్తున్నాడని కనబడింది, కానీ దేవుని దృష్టిలో ఇడు కుంటోడని కనబడింది. తేడా కనబడుతుందా? మనుషుల దృష్టిలో కుంటి నడక, దేవుని దృష్టిలో సరైన నడక. దేవుని దృష్టిలో వింటున్నారా వినండి, దేవుని దృష్టిలో కుంటి నడక మనుషుల దృష్టిలో సరైన నడకలాగుంటది.
మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రతానికి ప్రేమ అంటారు, ఏంటని అంటారు లోకస్తులు, లోకాన్ని కనుకుంటున్నాడకే. వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి, మంచితనము నీతి ఎవండి చూపించాలి అని అంటాం. ఇది లోకం దృష్టిలో అది కుట్టినడకే, కానీ దేవుని దృష్టిలో చెప్పండి సరైన నడక. జ్ఞానము కలిగి నడుచుకోవాలి, దేవుడిచ్చిన సమయం సరిగా వాడుకోవాలి, దేవునికి టైం ఇవ్వాలి, అందుకే దేవుని సంతకి వెళ్ళాలి, ప్రార్థనలు చేసుకోవాలి మనం అనుకుంటాం. లోకం దృష్టిగా అది ఏమి నడక, కుంటినడకే. ప్రతిసారి ప్రార్థన ఇది అదొక చర్చకు పోతావు, ఊరికే ప్రార్థన అంటావు, ముసిగేస్తావు. లోకానికి అది కుంటి నడక, కానీ ఆయన దృష్టికి అదేంటి మంచి నడక. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, మనం అందరం మన ఆధ్యాత్మిక జీవితంలో వినండి వినండి చెప్తాను, ఎవరి పరిశుద్ధత కలిగి నడుచుకోవాలనుకుంటాము. లోకం దృష్టిలో ప్రతిదానికి నిస్తే నీకు ఇది చెయ్యను అది చేస్తాను, ఇది మంచిది ఇది చెడ్డదని ఊరికే మాట్లాడతామని పరిశుద్ధంగా నడుచుకుందామనుకుంటే అది లోకానికి ఏమో కుంటి నడక, దేవునికి ఏమో అది మంచి నడక. ఒక విషయం చెప్తాను వినండి, నీ నడక లోకానికి కుంటిగానే ఉంచుకో, నీ నడక దేవునికి అది మంచిగా ఉంటుంది. లోకానికి బాగా నడుస్తున్నామని అనిపిస్తే, లోకం ఎలా నడుస్తుంటే మంచిది అనిపిస్తుందో తెలుసా, మన పాడు పనులు చేస్తే అబ్బా హీరోరా ఈడు, ఏంటంట హీరో అంట ఈడు, ఈడు నడక హీరో అంట, పాడు పనులు చేస్తున్నాడు ఈ లోకంలో హీరో నాయకుడు చాలా మంచోడు, ఎంతమంది అనుకున్నారు ఎంతమంది కూలుస్తున్నాడు మనం ఎంత పెడుతున్నాడు పదండ్రా వెనకాల పోదామని లోకమంతా. వినండి వినండి, దేవుని దృష్టిలో కుంటి నడక నడుస్తున్న మనుషుల వెనకే పోతుంది లోకం. పర్వాలేదు, మనుషులు మనతో ఎవరు లేకపోయినా మనం చేసిన దాన్ని ఎవరు సమ్మతించకపోయినా లోకానికి మనం కుట్టి నడక నడిపిస్తున్నామనిపించినా ఆయన దృష్టిగా మాత్రం అది సరైన నడకే. అక్కడ బాగుంటే చాలు అనుకోవాలి మనం. ఎక్కడున్నారా మీరు, ఏం మారా ఇప్పుడు చెప్పండమ్మా. ముందే మారింది ప్రార్థన మారింది, తర్వాత ఏం మారింది పేరు మారింది, తర్వాత ఏం మారింది నడక మారింది. మన విశ్వాస జీవితంలో కూడా ఈ మార్పులు రావాలి. మనం మారవలసిన మనుషులు. మార్పు చెందవా నీవు మార్పు చెందవా అమ్మా, నీ మనసు మార్చుకోవా. ఎన్నాళ్ళని నువ్వు మార్కుండా ఉంటావు, నీ మార్పు ప్రతిరోజు ఒక మార్పు రావాలి. అదే దేవుని వాక్యం, దేవుని ఆత్మ మన యొద్ద నుంచి కోరుకున్నది. ఎక్కువ చెప్పలేను, మిగిలింది ధ్యానం చేయండి. ప్రార్థన మారింది, పేరు మారింది, నడక మారింది. నాలుగో సంగతి 33వ అధ్యాయానికి చేయండి. 33వ అధ్యాయానికి వస్తే 3వ వచనం చూస్తారా, 3వ వచనం 33:3, తాను వారి ముందర వెళ్ళచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ఇక్కడ మారిందేంటో తెలుసా, వినండి వినండి వినండి, మనసు మారింది. ఎదురుగా వస్తున్నవాడు అన్న, ఆయనకి నాకున్నది శత్రుత్వం, నేను కనబడితే చంపేస్తాననుకుంటున్నాను నేను, అందుకనే భయపడి పెనుయ్యల్లో ఒంటరిగా మిగిలిపోయాను, వాడి చేతిలో చావడం ఎందుకు అనుకున్నాను, నా భార్య బిడ్డల్ని ఆ రేవు అవతల వదిలేశాను, ఇప్పుడు నా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఎదురుగా వెళ్తున్నాను. వెళ్ళి వినండి, నా మనసు మారింది, అతగాడు నాకేమి చేయడు, ఏమి చేసినా పర్వాలేదు, ఏమి చేసినా అది పొందడానికి నేను అర్హుడనే, ఇది నాకు రావాల్సిందే వస్తుందేమొచ్చిందని సాగిలపడి ఏం చేస్తున్నాడట, 7 మార్లు నేలను సాగిలపడుతున్నాడు. అతని మీద ఉన్న శత్రుత్వం, అతని గూర్చిన భయం మొత్తం ఎగిరిపోయింది. వస్తూనే అతని గౌరవిస్తూనే దగ్గరకు వచ్చేస్తున్నాడు. అమ్మా వింటున్నారా, మారిన మనసుతో మనం కనపరచవలసిన వైఖరి వివరిస్తున్నాను ప్రియులారా, వినండి. మారిన మనసుతో మన వైఖరిని కనపరిస్తే ఇక మనకెవరు శత్రువులు ఉండరు, దేవుడు మనకు మిత్రులు తయారు చేస్తాడు. నేను ఇదివరకు చెప్పేనే లేదు, మళ్ళీ చెప్తాను వినండి. ఒక మెడికల్ డాక్టర్ గారికి భార్య చచ్చిపోయింది, ఒకే కూతురు ఉందట. ఆ కూతుర్ని అల్లారుబుద్దిగా, ఇది నిజంగా జరిగిన విషయమే అనగనగా చెప్పే కథ కాదు, ఆ ఆడపిల్లను బాగా చదివించి ఈ పిల్లలు కూడా డాక్టర్ని చేసినాడు తండ్రి.
డాక్టర్ చేసిన తర్వాత పెళ్లి చెయ్యాలి, ఇప్పుడు మరొక డాక్టర్ వెతికాడట, మరొక డాక్టర్ దొరికినాడు ఈ డాక్టర్ గారికి, కూతుర్ని డాక్టర్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. అతను ప్రైవేట్ క్లినిక్ ఉంది, పెద్ద హాస్పిటల్ ఉంది, చాలా బిజీగా ఉన్న పిల్లగాడ డాక్టర్. సరే, పెళ్ళైన తర్వాత ఆ డాక్టర్ గారు భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు, చాలా సంతోషంగానే ఉంది ఈ పిల్లకి. కాకపోతే ఇంట్లో బాధ ఏంటో తెలుసా, అత్తమ్మ కొంచెం బ్రహ్మరాక్షసలాగుంది. సరే, భార్య భార్య ఎన్ని భర్తలు చెప్పుకుంటుందట, మీ వల్ల నాకేం ఇబ్బంది లేదు, కానీ మీ అమ్మందు చూశారు, మీ అమ్మకు దండం, నేను మీ ఇంట్లో ఉండలేకపోతున్నాను, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుందంటే, పాప డాక్టర్ గారు చెప్తున్నారట, మా నాన్న చచ్చిపోయిన తర్వాత కష్టపడి నన్ను చదివించింది, ఏదో ముసలిది చేతస్థానికి ఒక మాట అంటుంది, నీ అమ్మైతే భరించవా, భరించమ్మాయి, ఏం పర్వాలేదులే, నువ్వేమి అర్థం చేసుకో అని బతిమలాడుతున్నాడు భార్యని. ప్రతిసారి అమ్మ మీద కంప్లైంట్లే, ప్రతిసారి ఈ అబ్బాయికి బతిమలాడటమే, ప్రతిసారి ఆవిడ గారి కంప్లైంట్లే, ప్రతిసారి పిల్లగాడు బతిమలాడుకోవడమే. చివరికి ఒకరోజు ఎన్నిసార్లు బతిమలాడుతుంటే ఇక తట్టుకోలేకపోతుందని, ఇక ఏమిష్టం అవుతుందో చెయ్యమ్మాయి అంటూ వెళ్ళిపోయాడు హాస్పిటల్లోనికి. ఇంటిలో నుంచి బ్యాగ సర్దేసింది, ఎక్కడికి వెళ్తానికి, అమ్మ ఎక్కడ ఉందోలేండి, నాన్నగారింటికి అనండి, అలా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, ఇక నాన్నగారింటికి వచ్చింది. తీరా నాన్నగారింటికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన కూతురు రుసరుసలాడుతూ వస్తుంటే అర్థమైపోయింది అక్కడ ఏదో వ్యవహారం కాలిపోయిందని. వెంటనే అడిగితే కూతురు బాధపడుతుంది కదా అని కొంచెం ఆగి భోజనం చేసిన తర్వాత కూర్చొని, పాప ఏంటి మీ ఆయనకి చెప్పే వచ్చావా, మీ ఆయన గారు నా ఫోన్ కూడా చేయలేదని వస్తున్నావని అని అంటే, డాడీ నేను నాకు ప్రాక్టీస్ చేయాలని ఉంది, నేను డాక్టర్ అమ్మగా పనులు చేయాలనుంది, కానీ నాకు చేయడానికి అనుమతి ఇవ్వడం లేదు, మా అత్తమ్మ ఉందే ఆవిడ బట్టి నేను చచ్చిపోతున్నాను ఇంట్లో, నా భర్త చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, నా భర్త చాలా మంచివాడు డాడీ, కాకపోతే అత్తమ్మే రాక్షసి, మరి ఎట్లమ్మా, మరి ఇంట్లో నువ్వు కదా కోపం చెయ్యాలి, నువ్వు ఆ ఇంటికి నువ్వు కోడల పిల్లలు అక్కడే ఉండాలి కదా, మరి ఏం చేస్తే బాగుంటుందంటే, ఏమి లేదు డాడీ, మా అత్తమ్మ చచ్చిపోతే కానీ నా ఇంటికి వెళ్ళను. ఏంటట అత్తమ్మ ఏమైపోవాలట, చచ్చిపోవాలి అత్తమ్మ, చచ్చిపోవాలా, ఆ చచ్చే వరకు వెళ్ళబట్టే, చచ్చే వరకు వెళ్ళను, చెప్పేద్దాం అయితే, ఏం చేద్దాం మనం కలిసి చెప్పేద్దామని. ఏమండి డాక్టర్ గారు అన్నారట, మీ అత్తను చెప్పే ప్రణాళిక ఒకటి వేస్తాను, సాయంత్రానికి రెడీగా ఉండు, మళ్ళీ వెళ్ళిపోదు గానని. అతను కొన్ని టాబ్లెట్లు అక్కడితో తెచ్చి దాని మీద పేర్లేమీ లేకుండా చెరిపేసి ఒక డబ్బాలో పెట్టి, పాప ఇవి స్లో పాయిజన్, మరి పేరుంటే ఆవిడ డాక్టర్ అమ్మ కదా దాన్ని తెలిసిపోతాయి కాబట్టి పేర్లంతా బాగా తుడిపేసి డబ్బాలో వేసి, ఇది స్లో పాయిజన్, నువ్వేం చేయాలో తెలుసా, మీ అత్త లేవక మునిపే నువ్వే ముందు లేచి అత్తమ్మ కాఫీ కాసిచ్చి మీ అత్తమ్మకి టిఫిన్ నువ్వే చేసి పెట్టి ఆమెను పడుకోమని చెప్పి, ఆమె మళ్ళీ మధ్యాహ్నం భోజనంకి వచ్చినప్పుడు నువ్వే వంట చేసి ఆ అన్నంలో ఈ టాబ్లెట్ మళ్ళీ కలిపేసి నేను అత్తమ్మకి ఏం పని చేయలేవకు, ప్రేమగా చూసుకో, కానీ ఒక్కొక్క టాబ్లెట్ పెట్టాయి, 30 రోజులకు 30 టాబ్లెట్లు పెట్టాను, 30 రోజుల తర్వాత మీ అత్తమ్మ గుటక్ అయిపోతుంది. అబ్బా మా నాన్న మా అత్తమ్మను చంపించే భలే ప్రణాళిక చేశాడు, మొత్తం టాబ్లెట్ పట్టుకెళ్ళింది, అత్తమ్మ లేవక మునిపే కాఫీ కాసిస్తుంది, అత్తమ్మగారు అడగకమని టిఫిన్ పెడుతుంది, అత్తమ్మగారు వంటగదులు రాకుండా వంట చేసి పెట్టేస్తుంది, అత్తమ్మకు భోజనం చక్కగా సిద్ధపరుస్తుంది, తర్వాత మధ్యాహ్నం టిఫిన్ పెడుతుంది, రాత్రి భోజనం పెడుతుంది, పడుతున్న మంది పాలిస్తుంది, మొత్తానికి టాబ్లెట్లు కనబడుతుంది, కలిపేస్తా ఉంది. చివరికి రోజులు పెరుగుతున్నాయి, 25 రోజులు అయిపోతుంది. 25 రోజులు ఏం జరిగిందో తెలుసా, శత్రువుకున్న అత్త కోడల్ని తెగ ప్రేమించేస్తుంది, ఎందుకంటే ఏ పని చేయనివ్వకుండా అగ్గద్దెలాడతా ప్రేమ వలకబోసుకుని కూతురు కూడా చేయని పనులు ఈ కోడలి పిల్ల చేస్తుంటే అత్తమ్మకు మమకారం పెరిగి ఇంత మంచి కోడల్ని దేవుడిచ్చినాడని కోడళ్ళ బట్టి 10 మందికి గొప్ప కబురు చెప్తుందట. ఇంత ప్రేమ మా అమ్మ ఉంటే కూడా చూపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మా అత్తమ్మ ద్వారా ఎంత ప్రేమను పొందానో ఇక 5 రోజులు మా అత్తమ్మ. ఒక 5 రోజులు మా అత్తమ్మ చచ్చిపోయేలాగుంది, మరింత ప్రేమ చూపించి అత్తమ్మ లేకుండా నేనేం బతుకుతాను, అమ్మ కంటే బాగా ప్రేమిస్తుంది, ఇప్పుడు నాకు మళ్ళీ మా అత్తమ్మ కావాలి అత్తమ్మా సాయంత్రానికి వచ్చేస్తాను, నాన్నగారిని కలుసుకున్నాని, నాన్నగారింటికి మళ్ళీ వచ్చి నాన్నగారిని పట్టుకుని ఏడుస్తుందట. ఏమమ్మా ఏమైందని అంటే, డాడీ మా అత్తమ్మ బతుకుండాలంటుందట, డాడీ మా అత్తమ్మ బతుకుండాలని అంటుంది. వినండి వినండి ప్రియులారా, ఏమైందమ్మా ఏమైంది, మీ అత్తమ్మ చచ్చిపోవాలని కోరేవి కదా, ఈడు బతుకుండాలని కోరుతున్నావు ఏంటంటే, అవును డాడీ అమ్మ ఉంటే ఎలా ప్రేమిస్తుంది లేదో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అమ్మ బాగా నన్ను ప్రేమిస్తుంది, అత్తమ్మ లేకుండా ఉండలేదు నాన్న, నా మనసు మారిపోయింది, ఇప్పుడు నాకెవరు కావాలి, అత్తమ్మ కావాలి, ఇదివరకు శత్రువు ఇదివరకు తల్లి లాంటిది, నేను లేకపోతే నేను బతకలేను అంటుంది. అప్పుడు వల్లాన్న ఉన్నాడు, బతుకొద్ది పో. ఏంటాడి అనంటే, మీ అత్తమ్మకి నేను ఇచ్చిన టాబ్లెట్లు విటమిన్ టాబ్లెట్లు ఇచ్చాను, మల్టీ విటమిన్లు, స్లో పాయిజన్ కాదు, విటమిన్ టాబ్లెట్లు బాగా తిని నువ్వు పెట్టిన పనులన్నీ, నువ్వు చేసిన ఇవ్వండి ఇవ్వండి ఆతిథ్యం లాంటి పనులన్నీ చేసి మీ అత్తమ్మ దెమ్మకొక్కలో తయారయింది, నేను బాగా ప్రేమించేస్తుంది, ఇప్పుడు అత్తమ్మను వదులుకోలేనుకుంటున్నావు, పాప ఒక్క మాట విను, నువ్వు మార్పు చెంది ప్రేమను విత్తేవా ప్రేమను కోస్తావు, ప్రేమను విత్తావా ప్రేమను కోస్తాం, శత్రుత్వాన్ని విత్తావా శత్రుత్వాన్ని కోస్తాం. ఇంగ్లీష్ లో బాగా చెప్తారు, వినండి, లవ్ బిగాట్స్ లవ్, ఎనిమిటీ బిగాట్స్ ఎనిమిటీ, ప్రేమ ప్రేమను కంటుంది, శత్రుత్వం శత్రుత్వాన్నే కంటది. ఇప్పుడు యాకోబు ఏమి నేర్చుకున్నాడో తెలుసా, కోడల పిల్లలాంటి బుద్ధి వచ్చిందనమాట, మా అన్న కావాలి, మా అన్న దేవుళ్ళు అంటాడు, సాగిలిపడి సాగిలిపడి దండాలు పెట్టేస్తున్నాడు, మనసు మారిపోయింది. నీ మారిన మనసు ఇతరుల్లో ఏదో మార్పును తీసుకుని వస్తుంది. ఈరోజు మనకి సమస్య ఏంటో తెలుసా, మన మనసు మారి చిత్తవృత్తి యందు మనం నూతన పరచబడ్డం లేదు, అది సమస్య. రోమాపత్రిక 12:2 ప్రకారం టైం అయిపోతుంది, మారిన మనసుతో మన చిత్తవృత్తి యందు నూతన పరచబడి, అనగా మన మనసులో నూతన పరచబడి రూపాంతరం చెందుతూ ఉండాలంట, అది క్రైస్తవ్యం. ఇప్పుడు చెప్పండి ఎన్ని మార్పులు వచ్చినాయి, మొదటి మార్పు ఏంటమ్మా, మొదట పేరా, ప్రార్థన మారింది, రెండోది ఏం మారింది, పేరు మారింది, మూడోది ఏం మారింది, నడక మారింది, నాలుగోది ఏం మారింది, మనసు మారింది. ఐదో మార్పు చూద్దాం రండి, ఐదో వచనం చదువుతున్నాను, ఐదో వచనం చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది 33:5 ఐదో తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేషువు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందున అతని, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఈ వచనంలో యేషావు అంటున్నాడు, యాకోబు దేవుడును ఏమండి నీ సేవకుడైన నాకు దయచేసిన పిల్లలు, నేను నీ సేవకుడును అనడంలో ఏమంటున్నాడో తెలుసా, మాట మారింది. ఏం మారిందమ్మా, మాట ఎప్పుడు మారుద్ది, హృదయం మారితే నోరు మారుద్ది, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయం మారితే నోరు మారుద్ది. ఇప్పుడు యాకోబు యొక్క నోట్లో నుంచి అన్నయ్యతో సంభాషణ చేస్తుంటున్నాడు, నేను నీ సేవకుడను. నేను అనుకుంటాను యేషావు ఎవడు తమ్ముడు కనబడితే చాలు, నాన్న చచ్చిపోయిన తర్వాత తమ్ముడు చంపేద్దాం అనుకున్నాడు యేషావు, నాన్న చావని చూద్దాం, నాన్నను గురించిన దుఃఖ దినవ సంపూర్ణమైపోని చూద్దాం, ఈ యాకోబును చంపేద్దాం అనుకుని ఉన్నటువంటి యేషావు తమ్ముడి మీద చంపాలని లేదు, కోపమని లేదు, పలకరింపుతో వీళ్ళంతా ఎవరు అని అడిగాడు. వీళ్ళంతా ఎవరు, ఏమవుతారు వీళ్ళు, నీకంటే దేవుడు నీ సేవకుడినైనా నాకు దయచేసిన వాళ్ళు, అన్నయ్య నేను నీ సేవకుడను. మాట మారింది, ఇలా చెప్తాను వినండి, ఎప్పుడు ఒక మాట అంటుంటాం కదా, నోరు బాగుంటే ఊరు బాగోనక్కల్లా, నీళ్లు బాగోని చాలు, ఊరంతా బాగు చేసేయద్దు, నీ నోటితో ముందు నీళ్లు బాగు చేసుకుంటే చాలు, భర్తతో మాట్లాడవలసినట్టుగా మాట్లాడి, భార్యతో మాట్లాడవలసినట్టుగా మాట్లాడి, పిల్లలతో మాట్లాడవలసినట్టుగా మాట్లాడి, అత్తమామలతో మాట్లాడవలసినట్టుగా మాట్లాడి, ముందు మాట ఇంటి వ్యవహారాన్ని చక్కబెడితే తర్వాత మనం రచ్చగలుగుతాం. ఏమంటే అర్థమవుతుందా, కొంతమంది నోరు ఉంటుంది, నోరు ఎత్తారంటే కత్తిపోటు, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అలాంటి మాటలు జీవితాలు కట్టవు, అంటే వాళ్ళు హృదయం మారలేదు కనుక నోరు మారడంలా.
అమ్మ ఆలకిస్తున్నారా? కొంతమంది మాట్లాడారంటే ముడిగట్టేస్తుంటారు అన్నమాట, జగడగొండిలు. అమ్మో ఆడవాళ్ళ ఉంటుంది ఈ నోటి ఏమంటే చాకచక్యం, ఏమిటి ముడిలెట్టేసేటువంటి మాట, జగడగొండి మాటలు, కత్తిపోటువంటి మాటలు. ఇవన్నీ మనకేం ప్రయోజనం చెప్పండి? ఈ మాటలు మన జీవితాలు కడతాయా? మన క్షేమం ఇస్తాయా? మన మాటలు మారాలి. ఒక దగ్గర ఎంత బాగుంటుందంటే కొలసీ పత్రిక 4:6 పౌలు భక్తుడు అంటాడు, సమయోచితమైన ఏమంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచికలదిగాను, తర్వాత ఏంటో తెలుసా, ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగాను క్షేమాభివృద్ధి కలిగినటువంటి అనుకూలమైన మాటలే మీరు మాట్లాడండి. మన మాటలు మారాలి. మాటల్లో దురుసుతనం, నీకేం తెలుసు, ఏంటి నీకేం తెలుసు, మరి కొంతమంది అమ్మలక్కలకు ఉంటుంది భర్తకి ఏమీ తెలియదు అని నోరు నొక్కేద్దామని వినండి, వెంట నోరేసుకొని నీకేం తెలుసు, నోరు మీయండి. అతను పిరిమిటను కూడా భయపడవా, దేవుడు నీకు ఇచ్చిన శిరస్సును కూడా ఆలోచించవా, అతను తెలియకపోతే తెలియపోవచ్చు, అమ్మాయి కూడా తవ్వచ్చు, కానీ నీకంటే నాకే ఎక్కువ తెలుసని నోరు మూయించేసి కరుకుగా మాట్లాడి ప్రవర్తించకు. అమ్మా నువ్వు గయ్యాలు గంపమనిపించుకుంటావు. ఆలోచిస్తున్నారు ఈ మాట? మన నోరు మారాలి, మన సంభాషణలు మారాలి, మన మాటల ధోరణి మారాలి. మన మాటలు మరోసారి విందామని మరో మనిషి కనిపించాలి, కానీ అమ్మో ఆడొచ్చి మాట్లాడాడంటే ఆడుకు ఒక దండం, అది నోరో లేకపోతే వినండి వినండి, అది ఒక భయంకరమైన పేడగున్న తొట్టో, మాకు అర్థం కాదు అని అనుకుంటే ఏం జీవితం అండది? అది నోరో లేకపోతే పెంటో మాకు అర్థమవుదండి. నోరెత్తేనంటే చాలండి, ఈడి మీద ఆడి మీద ఇది అది మాట్లాడతారు. అనుకూలమైన మాటలు, క్షమాభివృద్ధి కలిగించే మాటలు, రుచికరమైనటువంటి మాటలు, ప్రతి ప్రశ్నకు జవాబుంది అతని మాటల్లో అన్నట్టుగా ఉన్న మాటలు మన నోట వెంబడి రావాలి. కనుక మాట మారాలి. వింటున్నారా? ప్రార్థన మారింది, పేరు మారింది, నడక మారింది, చెప్పండి మనస్సు మారింది, మాట మారింది. ఇంకొక సంగతి చెప్తాను రండి, ఇంకొక సంగతి ఏంటో 10వ వచనం చూడండి. 10వ వచనం 33వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చింది కదా అన్నాడు అన్నయ్యతో. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూస్తున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? చూపు మారింది. ఏంటమ్మా చూపు మారింది? ఇంతకుముందు అన్నయ్య చూస్తే ఎట్లుండేది? ఈడు ఎప్పుడైనా పాడైపోవాలి, ఈడికంటే ముందు నేను పుట్టుంటే బాగున్ను, నేను ఎంత ఆపుదామని ప్రయత్నం చేసినా పొట్టలు ఆగలేదు, ఈడు నాకంటే ముందు వచ్చేసాడు, నేను పొందాల్సిన జాస్తత్వం అని ఏమంటే అన్నయ్యను చూస్తే అక్కసు, అన్నయ్యను చూస్తే అసూయ. మొత్తానికి అన్నయ్య దగ్గర జాస్తత్వం లాగేసుకున్న తర్వాత, ఆశీర్వాదం లాగేసుకున్న తర్వాత వీడు శత్రువు, వీడు వీరని హేతు కుమార్తెలు పెళ్లి చేసుకున్న భ్రష్టుడు, ఇలాంటోడు అనేది ఇంతవరకు అతను చూస్తే అదే జ్ఞాపకం వస్తుంది. కానీ ఇప్పుడు అంటున్నాడు, అన్నయ్య నిన్ను చూస్తుంటే దేవుని ముఖం చూసినట్టు అనిపిస్తుంది నాకు, నా చూపులు మారాయి. నేను అనుకుంటాను దేవుని పిల్లలు ఎవరినైనా చూస్తే వారిలో దేవుని స్వరూపాన్ని చూసినట్టుగా చూడాలి. కొంతమంది నీరసంగా మాట్లాడి ఎదుటి వారి మీద నిలిచి ఆడంతే, వీడింతే, ఇదంతే, అదంతే, పనికిమాలోలు, చెడ్డోళ్ళు. మా దగ్గర ఒక ఆయన ఉంటాడు, సంఘస్థల గురించి అంటాడు, ఆ ఒక్క మాటకి నా గుండె ఇప్పటి వరకు నొప్పిగా ఉంది. అతను ఇలాంటి ఏమీ లేని స్థితిలో ఉంటే సావాసానికి వస్తే దేవుని వాక్యం చెప్పి అతని స్థిరపరిచి అతని పెళ్లి చేసి పెళ్లైన తర్వాత ఒక మంచి ఉద్యోగస్తురాలు అయిపోయింది భార్య, ఇప్పుడు డబ్బులు గడించుకుంటున్నాడు, సంఘంలో బాధ్యత ఉండవలసిన వాడు, సంఘస్థుల్లో వినండి ఇతగాడి వ్యాసాలన్నీ భరించి ఆత్మీయులు ఉన్నారు సంఘస్థులు, నోరె తొక్కలు కూడా అతను ప్రశ్నించరు, కాని అతను అనేస్తాడండి, ఈ సంఘములు బెదవడండి అన్నాడు. అదొక్కటే నాకు గాయాన్ని కలిగించింది, అది మానడం లేదు ఇంకా నా గుండెలో. వీళ్ళు బెదవల, నువ్వు చేసే చెత్త పనులన్నీ కూడా భరించి నోరెత్తి కూడా అడగకుండా, మన అన్నయ్య కదా, మన సహోదరుడే కదా, ఏదో అనిస్తున్నాడని నిన్ను కడుపును పెట్టుకుని నీ మోసాలు తెలుసు, నీ దగాలు తెలుసు, నువ్వు చేసేటువంటి వ్యాపారాల్లో సంఘస్థుల్లో కొంతమంది ముంచిన మాట కూడా తెలుసు అందరికీ, అయినా కూడా ఏమి జ్ఞాపకం చేసుకోకుండా అన్నా అని పలకరిస్తూ నువ్వు వాక్యం చెప్పడానికి ఎప్పుడు నిలబడవలసి వస్తే నువ్వు చెప్పే మాటలు కూడా ప్రేమతో స్వీకరిస్తూ అన్నమని కడుపులో పెట్టుకుంటే వీళ్ళకి ఎలా కనబడుతున్నారు? వెదవలా? ఏం కలరా బాబు నీవి? అతనిలో దేవుని ముద్ర కనబడటం లేదా? ఆ సహోదరులో దేవుని ముద్ర కనబడటం లేదా? ఈ సహోదరులో దేవుని ముద్ర కనబడటం లేదా? దేవుని స్వరూపములో ఉన్న మనుషులు కదా వీళ్ళు. వీళ్ళు చూసినప్పుడు దేవుని ముద్ర వాళ్ళ మీద నీకు కనబడాలి. గాని వినండి, వాళ్ళు వెదవలుగా నీకు ఎట్లా కనబడుతున్నారయ్యా? వాళ్ళు పనికి వాళ్ళు ఎట్లా కనబడుతున్నారు? ఆయనేమో నా పోలికలు ఉన్నవాళ్ళు, నాకు పనికొచ్చే వాళ్ళు, నన్ను ఆరాధించే వాళ్ళు అనే మహాదేవుడు ఆ కన్నులతో చూస్తుంటే ఇప్పుడు దైవిక కన్నులు నీకు లేక దెయ్యపు కళ్ళు పెట్టుకొని వీళ్ళు పనికి మళ్ళు, వీళ్ళు బతికింతే వీళ్ళు బాగుపడరు, వీళ్ళు చెడిపోతారు, నా కళ్ళారా చూడ్డా వీళ్ళు చెడిపోవడం. నీ కళ్ళల్లో నిప్పులు పోయా, ఎప్పుడు మారుతాయా కళ్ళు? అది చెడిపోవడం నా కళ్ళారా చూడనా? ఏ అలా చూస్తే నీ కడుపు నిండుద్దా? అది నీకేమైనా భవిష్యత్తు ఇచ్చుద్దా? అరే నా సహోదరులకు ఇబ్బంది వచ్చింది, మా సహోదరులకు కష్టం వచ్చింది, అది మాకొచ్చినట్టు దేవుని స్వరూపమునున్న మనిషి నలిగిన వెల్లులాగా నలిగిపోతున్నాడే. మన ప్రభు ఎవరో తెలుసా? నలిగిన వెల్లును విరుస్తాడు ఆయన, విరవడు. దాన్ని పట్టుకుని కడదామని ప్రయత్నం చేస్తాడు కాని విరిచేడు. ఈ రెల్లు నలిగిపోయింది ఎక్కడ అని విరిచాడు. ఇక్కడికి నలిగిన రెల్లును కట్టడానికి ప్రయత్నం చేసేవాడే కాని నలిగిన రెల్లును విరిచే దేవుడు కాదు ఆయన. ఆ వ్యక్తికి వచ్చిన కష్టాలు, ఆ వ్యక్తికి వచ్చిన నిందలు, వారికి వచ్చిన ఇబ్బందులు, బాధలు కోరి తెచ్చుకోలేదు కదా అజ్ఞానంతోనూ లేక ఏ పరిస్థితుల్లో ఆ కష్టాలు తెస్తే మనమేమో పడిపోవడం మేము చూడమా, నా కళ్ళా చూస్తానంట. నీ కళ్ళు మంచివి కాదు, నీ కళ్ళు మంచివి కాదు, నీ కళ్ళు మారాలి. ప్రభా, నీవు మనుషులను చూసినప్పుడు కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఈతి బాధల్లో నలిగిపోతూ కన్నీరు పెట్టుకుంటూ లోపల మండిపోతున్న అగ్ని పర్వతాలు లాంటి బాధలు చెప్పుకోలేని సహోదరి యొక్క జీవితాన్ని చూసి నువ్వేలా చూస్తావో ప్రభా, నన్ను అలా చూచే కన్నులు నాకివ్వా, నీలాంటి కన్నులు దయచేయు దేవా. ఇక్కడ ఉన్నారా లేదా? ఏం మారాలమ్మ ఇప్పుడు? కళ్ళు మారాలి, చూపు మారాలి. ఎన్నొచ్చా ఇప్పుడు మనకి? ఆరు. చివరి మాట చెప్పి ముగించేస్తాను, టైం 10 నిమిషాలు ఎక్కువ చేశాను. ఏంటంటే చూడండి, 33:20 అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహీ ఇశ్రాయేల్ అని పేరు పెట్టాను. వినండి వినడు, బలిపీఠము కట్టాడు యాకోబు, ఇప్పుడు దానికి ఎలోహోయి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడట. అంటే ఇశ్రాయేల్ దేవుడే దేవుడు, నేను నమ్మిన దేవుడే దేవుడు, నన్ను మార్చిన దేవుడే దేవుడు అని ఆరాధన మొదలు పెట్టాడు. ఇక్కడ నాకేం కనబడుతుందంటే జీవితమే మారిపోయింది. ఇంతవరకు తన కొరకు తాను బతికినవాడు, తన సంపాదన కొరకు తను బతికినవాడు, తన సుఖాల కొరకు తను బతికినవాడు, తన ఉనికి కొరకు తను బతికినవాడు, ఇక్కడ మారిపోయాడు. దేవుని ఆరాధించేవాడుగా మారిపోయాడు. అతని జీవితమే మారిపోయింది. అమ్మా అర్థమైందా? దేవుడు ఎవరు? మారక్కర్లేదు ఆయన, మారినవాడు. మనమెవరు? మారవలసిన వారు. ఏమేం మారాలో చెప్పాను. మన ప్రార్థన మారాలి, మన పేరు అనగా మన స్వభావం మారాలి, మన నడక మారాలి, మన మాట మారాలి, మన మనసు మారాలి, మన చూపు మారాలి, మన జీవితం మారాలి. ఈ మార్పు అనేది ఒక రెప్పపాటు గడియలో, ఒక రాత్రిలో జరిగే పని కాదు. అది క్రమేపీ యేసయ్య పోలిక మన లోపల ఏర్పడే వరకు దినదినము 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 మారుతున్న క్రైస్తవుడు అంటే అనుదినము మారుచున్నవాడని అర్థం. క్రైస్తవులు అంటే ఎవరండి? అనుదినమో మారుతున్నాం. నిన్నటికి ఈ రోజుకి ఏదో ఒక మార్పు, ఈ రోజుకి రేపటికి ఏదో ఒక మార్పు, రేపటికి ఎల్లుండికి ఏదో ఒక మార్పు, దినదినమో దినదినమో మార్పు చెందుతూ యేసయ్య పోలిక వచ్చే వరకు, ఆయన ముందుకు వెళ్లే వరకు, మనం చచ్చే వరకు మన మార్పు చెందుతూనే ఉండాలి. మార్పుకు ముగింపు లేదు. మనిషి మార్పు ముగింపు లేదు. మనిషి మార్పుకు ముగింపు ఎప్పుడంటే ఆయన రావడమన్నా జరగాలి, లేదను చావడమన్నా జరగాలి. అంతవరకు ముగింపుకు మార్పు రాదు, మార్పు చెందుతూనే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ మార్పులన్నీ మనకు అవసరం లేదా? మన ప్రార్థనలో మార్పు రావాలి, మన స్వభావంలో మార్పు రావాలి, మన నడకలో మార్పు రావాలి, మన మనసులో మార్పు రావాలి, మన మాటలో మార్పు రావాలి, మన చూపులో మార్పు రావాలి, మన జీవితంలో మార్పు రావాలి. మారని దేవా, మారవలసిన మాకు, మార్పునివ్వడానికి ఇష్టపడే దేవుడు, మమ్మల్ని మార్చండి, నన్ను మార్చండి. ఇది ఎవరి గురించో నువ్వు ప్రార్థన చెయ్యొద్దు. రాత్రి మా సంఘాన్ని దీవించండి, శంకరరావు గారు దీవించండి, బాలమ్మ గారు దీవించండి, ఎవడి స్వామి గారిని దీవించండి, వదిలేయండి. మా కొరకు మీరేం ప్రార్థన చేయనక్కర్లా. మా కొరకు కన్ను గుడి పరిశీలన ప్రార్థన చేస్తున్నారు, అక్కడ ఉన్నాడు చాలు, మా కొరకు ప్రార్థన చేయండి. ఆయన వింటాడు, ఆయన చేసిన ప్రార్థన తండ్రి వింటాడు. మా ఆశీర్వాదం కొరకు, మా బాబు కొరకు వద్దు, మీరు ప్రార్థన చెయ్యొద్దు. ఇప్పుడు నువ్వు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నన్ను మార్చు దేవా, నేను చాలా మారాలి. నా నోటి మాటలు మంచివి కాదు, నా కంటి చూపు మంచిది కాదు, నా నడక మంచిది కాదు, నా స్వభావం మంచిది కాదు, నా యొక్క మాట మంచిది కాదు, నా జీవితం మంచిది కాదు. మార్పు అనుగ్రహించవా, నన్ను మార్చవా, మోకరించండి. ప్రార్థన చేద్దాం.